ఇప్పుడు ఏడవ మనువు కాలం ఇది. ఈ మనువు వైవస్వతుడు అని పిలువబడుతున్నాడు అని ఇదంతా మార్కండేయుడు చెబుతున్నాడు. అది మర్చిపోకూడదు. మార్కండేయుడు క్రోష్టుకి అనే ఋషికి చెబుతున్నాడు, ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి. అందులో భాగంగా ఈ ఏడవ మనువు గురించి చెబుతున్నా విను. పూర్వం కశ్యప ప్రజాపతికి అదితి అనేటటువంటి భార్య పెద్ద భార్య, వీళ్ళకి చాలామంది పిల్లలు పుట్టారు. ఒకరోజున ఆవిడ సూర్య భగవానుడిని చూచింది. ఆకాశంలో ఉన్నవాడిని, సూర్యుడు నా కుమారుడైతే బాగుండనుకున్నది. వెంటనే భర్తను పిలిచింది. విష్ణుస్వరూపుడైన ఈ సూర్యుడు మళ్ళీ నా గర్భంలో ప్రవేశించి పునర్జన్మెత్తాలి. ఆయన నా గర్భంలో ప్రవేశించి పునర్జన్మెత్తేదాకా సూర్యుడి స్థానంలో అగస్త్య మహర్షిని కూర్చోబెట్టింది. ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి. ఒకవేళ ఎవరన్నా అలా కోరితే మాత్రం ఆ పని చేయగలుగుతామా? సూర్యుడు నా గర్భంలోకి రావాలి, నా కడుపులోంచి పుట్టి నా కుమారుడు అనిపించుకోవాలి. అంతకాలం మరి సూర్యుడు లేకుండా ఆకాశంలో ఉండడానికి వీల్లేదు కదా. ఆకాశంలో సూర్యుడు ఎప్పుడు ఉండవలసిందే, సూర్యుడు అలా తిరుగుతూ ఉండవలసిందే, పగలు రాత్రి ఏర్పడవలసిందే. కాబట్టి ఈ సూర్యుడు నా గర్భంలో ప్రవేశించి నా పుత్రుడై పుట్టేదాకా అగస్త్య మహర్షి ఇన్ఛార్జ్ సూర్యుడిగా ఉండాలి. ఎప్పుడైనా ఆఫీసర్ లేకపోతే ఇన్ఛార్జ్ ఒకటి పెడతాంగా, ప్రిన్సిపాల్ లేకపోతే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్, మేనేజర్ లేకపోతే ఐసీ మేనేజర్, అలాగ అనగానే ఆయన నీ కోరిక తీరుస్తానని భార్యకి వరం ఇచ్చి సూర్య భగవానుడిని ఉపాసించాడు. వివస్వతే ప్రణత హితానుకంపతే, ఓ ప్రభు మహాకాంతిస్వరూపుడా, సకల లోకాలకి జీవం ప్రసాదించే పుణ్యాత్ముడివి నువ్వు. నీ వల్లే ఈ లోకాలన్నీ నడుస్తున్నాయి. నీవు సాక్షాత్తు అగ్నిస్వరూపుడివి, బ్రహ్మవిష్ణు శివాత్మకుడివి, దివాకురుడివి, ప్రభాకురుడివి, ప్రత్యక్ష నారాయణుడివి నువ్వు. బ్రహ్మవిష్ణు పరమేశ్వర రూపం ఆయంది. అటువంటి రూపాన్ని నేను మనస్సులో ధ్యానం చేస్తున్నానని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తే పరమ పుణ్యాత్ముడైన సూర్యభగవానుడు ఆయనకి ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటన్నాడు, నీవు నాకు పుత్రుడిగా పుట్టాలి. మా ఆవిడ నన్ను ప్రత్యేకంగా పిలిచి సూర్యభగవానుడు కూడా నాకు కుమారుడిగా పుట్టాలి, అతని వల్ల నేను తరించాలి అన్నది. దయతో నువ్వు మాకు పుత్రుడై పుట్టు అనగా ఒక్క క్షణకాలం కూడా నేను విశ్రాంతి లేకుండా ఆకాశంలో ఏడు గుర్రములు పూంచిన రథం మీద నిరంతరం సంచారం చేస్తూ ఉంటాను. మరి నేను వచ్చి మీ ఆవిడ గర్భంలో ప్రవేశిస్తే ఆ కాలంలో సూర్యుడి యొక్క పని ఎవరు చేస్తారు? పోని నా అంశతో కొడుకుగా పుట్టనంటే అంశతో కాదు, నువ్వే డైరెక్ట్గా కొడుకుగా పుట్టాలి. అంశావతారం వద్దు, పూర్ణావతారం కావాలన్నాడు ఆయన. మరి ఎలా? సూర్యభగవానుడు లేని ఆకాశం ప్రపంచ ప్రళయానికి దారితీస్తుంది. ఏడు గుర్రములు పొంచిన దివ్య రథములో నేను నిరంతరం సంచరిస్తూ ఉంటేనే ఈ లోకములకి పగలు రాత్రి ఏర్పడతాయి, లోక కదులుతూ ఉంటుంది, లోకంలో ప్రవర్తన జరుగుతూ ఉంటుంది, ప్రాణులు పుడుతూ ఉంటారు, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కాలచక్రం అవక్రంగా నిర్వక్రంగా తిరగాలంటే నేను ఉండాలన్నట్ట. దానికి ఏం భాగ్యం అయ్యా, నువ్వు లేనంతకాలం నీ బదులుగా సాక్షాత్తు అగస్త్య మహర్షిని పిలిచి అందులో కూర్చోబెడతాను, అగస్త్యుడు మహాత్ముడు సూర్యుడి కాంతితో వెలిగిపోతాడనగానే ఆయన అంగీకరించాడు. అగస్త్యుడు వెళ్ళి సూర్యుడి రథంలో కూర్చున్నాడు. సూర్యుడు బయటకు వచ్చాడు. ఆయన వచ్చి నీ భార్య గర్భంలో నేను ప్రవేశించాలంటే నాకు నియమం ఉన్నది, నీ భార్య 12 నెలల పాటు కేవలం పాలు తాగుతూ తపస్సు చెయ్యాలి, కఠోర దీక్షతో నా నామస్మరణ చెయ్యాలి, అలా చేస్తే నీ భార్య గర్భంలో ప్రవేశిస్తానన్నట్ట. ఉట్టిని వచ్చి దిగేసి కడుపులో ప్రవేశించలేదు ఆయన. సూర్యుడు ఒక తల్లి గర్భంలో ప్రవేశించాలంటే ఆ తల్లికి ఎంతో నిష్ట కావాలి. మంచి సంతానం కావాలంటే, సత్పుత్ర సంతానం కావాలంటే జీవులు చాలా ఉపాసన చేయాలి తెలుసా, నిరంతర హరిస్మరణ చేయాలి, నిరంతరం భగవద్ ధ్యానం చేయాలి, ఆహార నియమం కావాలి, ఎన్నో రకాలైన పవిత్రములైన లక్షణములు ఉంటే అప్పుడు జీవులు సత్సంతానం పొందుతారు. కాబట్టి నీ భార్య చేత ఒక 1 సంవత్సర కాలం పయఃపాన వ్రతం చేయించు, అప్పుడు నేను నీ భార్యాగర్భంలో ప్రవేశిస్తానన్నాడు. కశ్యప ప్రజాపతి భార్య చేత పయఃపానము అనేటటువంటి వ్రతం చేయించాడు. అనగా ఏమిటనమాట, ఈ వ్రతం ఎప్పుడు ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు మొదలుపెట్టాలి. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నుంచి మళ్ళీ ఫాల్గుణ మాసం వచ్చే శుక్లపక్ష ఏకాదశి వరకు చెయ్యాలి. ఈ 1 సంవత్సర కాలం రోజు ఉట్టి ఆవు పాలు మాత్రమే తాగాలి, ఇంకా వేరే ఆహారం తినకూడదు. నేను సాయంకాలం ఉపవాసం అండి అన్నాం. ఉపవాసం అంట ఏం ఉపవాసం? 4 మినపట్లు, బభ్రాజమానం దద్దోజనం, పులిహేర, ఇడ్లీలు, మళ్ళీ దాని మీదకి నెయ్యి, దాంట్లోకి వేరుశనగ కొళ్ళ చట్నీ, మళ్ళీ ఈ చట్నీతో పాటు మధ్యలో కాస్త మ్యాట్నీ, ఏమిటి ఇవన్నీ వేసుకు తింటే ఇది ఉపవాసం, ఇది అధిక వాసం. ఇవాళ ఎవాళ్ళం కూడా ఉపవాసం చేయట్లా, ఉపవాసం అనే పేరుతో ఆత్మవంచన చేసుకుంటున్నాం. మీకు ఇంకో రహస్యం చెప్పరా, సాయంకాలం అన్నం తినలేదనే పేరుతో పిష్టం చేసుకుంటారు కదా, అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయహ, అన్నం కంటే 8 రెట్లు బలమట ఉప్పుడు పిండి. అందుకని ఉప్పుడు పిండి దొరికింది కదా అని శుభ్రంగా చేసి పైగా ఉపవాసం ఉన్న రోజు అందులో మజ్జిగ పోసుకోవడం ఏంటంటే ఎవడన వెంటనే అవుతాడు. శివరాత్రి లాంటి ఉపవాసాలు, ఏకాదశి లాంటి ఉపవాసం రోజున సాయంకాలం కూడా అసలు మజ్జిగే వాడకూడదంటే పాలే తాగాలి సాయంత్రం పూట. సాయంకాలం పాలు తాగి ఉపవాసం చేయమన్నారు కానీ పిండి చేయించుకోవడం ఒక కొంచెం నూకతోటి, ఈ కుంచెడు నూక పిండి మళ్ళీ శుభ్రంగా మామూలుగా చట్నీతో కొంతట, పెరుగు వేసుకు కొంతట, కూరగాయలు సాంబార్లు ఇవన్నీ వేసుకు తింటే ఎంతకంటే అన్నం తింటే పాపం రాదు, ఇది ఇంకా ఎక్కువ పాపం. కాబట్టి ఇంత కఠినంగా చెప్పానని ఏమనుకోద్దు కానీ ఉన్న విషయం కొండ బదులుకుంటే చెప్పాలి, ఉపవాసాయాసాలు దీక్షలు ఉన్నప్పుడు రాత్రిపూట మజ్జిగ సంబంధమైనవి తినకూడదు. అందుకని రాత్రిపూట పాలైనా తాగండి, లేదా పిండిలో ఇవేం కలుపుకోకూడదు. కలుపుకుంటే ఈ దీక్ష అంతా భగ్నమైపోతుంది. నేనేం చెప్పినా ప్రామాణికంగా చెబుతాను, సప్రామాణికంగా చెబుతాను, చెప్పినప్పుడు అలాగే చెబుతాను, చెప్పాలి తప్పదు. కనుక ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది విక్రమార్క సింహాసనం లాంటిది, మొహమాటానికి పోయి ఎలా చెబుతాం? ఉపవాసానికి నియమాలు ఉన్నాయి. సాయంకాలం పూట చోడు అంబలు తాగేవాడు కొంతమంది ఉన్నారు. అసలు అంబలు ఎంత ప్రమాదకరమైనది, చోళ్ళు అవి తీసుకోకూడదు. డైరెక్ట్ అన్నం తినకూడదు కనుక అన్నం భిన్నం చేసుకోమన్నారు. కలియుగంలో అసలు అది తినకుండా ఉండలేకపోతున్నారు కనుక, అసలు పూర్తిగా ఉపవాసం ఉండడం ఎలాగో తప్పే, ఓపిక ఉండదు కనుక కొన్ని ఏదో పిండి తినండి. ఆ పిండి తినేటప్పుడు కొంచెం తగ్గించండి, ఏదో 4 కేజీలు కొంచెం ఉప్మా తినకుండా కొంచెం ఒక కంచం నిండా పెట్టుకోండి. ఆ కంచం అన్నాం కదా ఓ సేరు, అంతకంటే ఎక్కువ బేరమని తినకండి, అది ఇబ్బంది. తర్వాత రాత్రికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసంతో ఉన్నవాడు మజ్జిగ బదులుగా పాలే స్వీకరించండి. పగటిపూట మీ ఇష్టం ఏం చేసినా పర్వాలే, ఆరారగా కాఫీలు తాగేకండి. అరగంట ఒక పర్యాయము చొప్పున కాఫీ తాగవచ్చునా అంటే అప్పుడు కాఫీ అరగంట చొప్పున తాగితే పాపీ అవుతావు, అప్పుడేమవుతుంది, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇవన్నీ తెలుసుకుని ప్రవర్తించాలని ఎందుకు చెబుతున్నా తెలిసిన, పయఃపాన వ్రతము చేస్తే సత్సంతానం కలుగుతుందని చెబితే ఒక ఆవిడ వచ్చి పాలు తాగి వ్రతం చేయడం అంటే పెద్ద కష్టమే ఉందండి, ఆవిడ ఏడాది తాగినట్టే నాకు కూడా చిన్నప్పటి నుంచి పాల మీద బతికే శక్తి ఉంది కాబట్టి నేను వ్రతం చేస్తున్నానండి. ఓహో పయప్పానం అంటే ఏం చేస్తున్నావు తల్లి అన్నాను. మీరు చెప్పారు కదండి పురాణంలో ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి మొదలుకొని మళ్ళీ శుక్లపక్ష ఏకాదశి దాకా నేను కూడా ఉత్తి పాలే తాగి వ్రతం చేస్తున్నానని ఇంకేం తింటలేదండి. అది ఎన్ని పాలు తాగుతాం అనుమాన, పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో 1 లీటరు, మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో 2 లీటర్లు, మధ్యాహ్నం కూడా 3 లీటర్లు, సాయంకాలం 1 లీటరు, రాత్రికి 2 లీటర్లు, ఇలా రోజు మొత్తం మీద 25 లీటర్లు లాగేస్తే అది పయప్పానమా? అలా తాగుతుంది ఆవిడ తెలియక, పాలు పడతాయట ఆవిడకి అదృష్టవశాత్తు, అందుకని తాగుతున్నానండి అంది. అక్కయ్యా అని ప్రేమగా పిలిచి ముద్దుగా ఓలప్పోయ్ అంటే బాగుండదు కనుక, అక్కయ్యా ఇంతకీ పయప్పానం అంటే ఏమిటో తెలుసినా అంటే పాలు తాగడం అనుకుంటున్నానండి అంది. పాలు తాగడం కాదమ్మా, ఆవు పాలు పెతకటప్పుడు దూడ కుడుచుకు తాగుతూ ఉంటే అందులోంచి వచ్చే నొరగ మాత్రమే తాగితే దానికి పయప్పాన వ్రతం అని పేరు, అంతకు మించి పాలు తాగితే పయప్పానం అనరది. పయప్పాన వ్రతంలో వ్రతానికి మాత్రం నియమం ఏమిటంటే ఆవు దూడను వదలాలి. ఇప్పుడు మనకి శంకరుడు పుట్టాడు, భలేగా ముద్దుగా నల్లగా ఉన్నాడు వీడు. ఈ శంకరుడు అనేటటువంటి వాడు చూశారుగా మన గోశాల్లో, ఇక్కడ రోజు ఉపన్యాసానికి వచ్చే ముందు ఆ శంకరుడు అనే దూడ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పొదుగులో కుషు కుషు అని బూతి పెట్టి భలే పొడిచి తాగుతాడు వాడు. ఆ తాగుతున్నప్పుడు కొంత కొంచెం పాలు కింద కారతాయి కొంత నొరగా, అది ఒక గిన్నెలో పట్టుకోవాలి. ఆ ఎంత పడితే అంతే, మన అదృష్టవశాత్తు గిన్నె నిండినా ఇన్ని చుక్కలు వచ్చినా ఆ కాసిన చుక్కలు తాగాలట. అలా ఒక రోజుకి 1 గిన్నెనే తాగాలి, అలా సంవత్సరం పాటు గిన్నెడు పాలు ఆ దూడ నోటిలోంచి కారేటటువంటి దానిని మాత్రమే తాగి చేసే వ్రతం పయఃపానం అంటే. అంతేగాని దూడ మూతిని లాగి పక్కన ఒక తాటి కట్టేసి నువ్వు కుషుకు కుషుకు నువ్వు పిండేసుకుని కొండ నిండా పిండుకుని అది శుభ్రంగా కాచుకుని అందులో పటికి బెల్లం వేసుకుని పైగా ఇంత పటికి బెల్లం తాగితే అది పటికి వెళ్ళం కాదు, కటిక ఉపవాసం కాదు, నిన్ను పట్టుకుపోయే ఉపవాసం అది. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అందుకే కలియుగంలో పయఃపాన వ్రతం నిషేధం అని చెప్పారు. ఇంతలా కఠినంగా మనం చేయలేము. సంవత్సరం కాలం పాటు ఒక గుక్కిడి పాలు తాగి పరమాత్మను ఆరాధిస్తే ఆ తర్వాత సంవత్సరం తర్వాత సంతానం వాడి దేవుడు అసలు మనం ఉంటామా? ఎంత కష్టం ఇది. ఏదో మీలాంటి మహానుభావులు అలా ఏడాది పాటు ఉపవాసం ఉంటే ఉండొచ్చునేమో, కానీ మా ఓటి వాళ్ళం సామాన్యులు ఏమంటామండి? అందుకని కలియుగంలో ఏమన్నారంటే నాయనలారా, కొన్ని వ్రతములు కలియుగమునకు నిషిద్ధం. ఈ కలియుగంలో నియమంతో కొంతవరకు ఆహారం అదుపులో పెట్టండి అన్నాడు, తగ్గించండి అన్నాడు. శరీరము పడిపోకుండా ఉండడానికి కొంచెం తినండి. ఎక్కువ తింటే శరీరం నిద్ర మొదలైనటువంటి లక్షణములకు లోనవుతుంది, బాగా అలసటకి గురవుతుంది. ఎక్కువ తింటే అసలు తినకపోయినా అలసటే, ఎక్కువ తిన్నా అలసటే. ఎక్కువ తింటే ఒక రకమైన నిద్ర, తినకపోతే కళ్ళు తిరిగిపోయే నిద్ర. కాబట్టి ఎంతో కొంత తినండి, ఎక్కువ తినకుండా ఉపవాసములు ఉండండి అని వేదవ్యాసుల వారు పద్మపురాణాదుల్లో చెప్పారు. భాగవత సప్తాహం అని ఒకటి ఉంది కదా, ఈ సప్తాహంలో నియమాల్లో పద్మపురాణంలో ఏం చెప్పారు, భోజనంతు వరం మంజే కథాశ్రవణ కారకం. ఓ ఊరుందండి బాబు, ఎంతో గొప్పవాళ్ళే కానీ కర్మగారు అక్కడికి వెళ్ళి ఉపన్యాసానికి వెళ్ళామంటే ఉపవాసం అంటారు ముందు. అసలు ఉపవాసం గురించి అంటే వాళ్ళకి అయోమయం తెలియదు అనమాట. చెబితే వినరు, చేదస్తప్ప కొడితే చెబితే వినరు, కొడితే ఏడుస్తాడని ఉంటుందన్నమాట. మీరు చూడండి పద్మపురాణంలో మహిమలు ఏం చెప్పాడు, అస్సలు నోపవాసంతో కర్తవ్యం, పూర్తిగా తిండి తినకుండా ఉండద్దు. ఒకవేళ నీకు మరీ నిరసం వచ్చేస్తుందనుకో, భోజనంతు వరం మంజి అన్నాడు. 3 గంటల పురాణం చెప్పేవాడు ఏమీ లేకుండా అలా చచ్చిపోయి అన్నం తినకుండా చెప్తాడా? ఆ తర్వాత వీడు ఉంటాడా ఎక్కడ, ఏలూరు తిరిగెడతాడా? కాబట్టి పొరపాటున వీడి బతుకు గుండం కాదు గండం అవుతుంది. అందుకని ఏమన్నారంటే వేదవ్యాసులు వారు, మహానుభావుడు కలియుగంలో ఉన్న మానవుల్ని దృష్టిలో పెట్టుకుని భాగవతం ఎలా చేయాలో చెప్పాడు. పూర్వం కృతయుగం వేరు. ఇవన్నీ తెలుసుకుని నియమములను ఎరిగి మనం చేయవలసిన పనులు చేస్తే తగిన ఫలితములు వస్తాయి. ఆవిడంటే కృతయుగ స్త్రీ, తపశ్శక్తి కలిగింది, మహాత్మురాలు కనుక, దేవమాత కనుక, సంవత్సర కాలం కేవలం ఆవు దూడ పొదుగు దగ్గర మూతి పెట్టినప్పుడు కారే ఆ కాసిరిపాలు తాగి సూర్యభగవానుని ఉపాసన చేసింది. ఆ మహోపాసనకి సూర్యుడు మెచ్చుకుని ఆవిడ గర్భంలో ప్రవేశించాడు. ఆయన ప్రవేశించాక ఇంకా వ్రతం మానేసింది. పయఃపానం, మంచినీళ్ళు ఆచమనము చేసేటప్పుడు ఉండే మంచినీళ్ళు తప్ప ఇంకేం తాగడం మానేసింది. ఆచమన జలంబు దక్క అంటే ఆచమనం చేసే ఆ నీళ్లు తప్ప ఇంకే నీళ్లు తాగల. ఈ కుర్రాడు గర్భంలో పెరుగుతున్నాడు, సాక్షాత్తు సూర్యభగవానుడే బాలుడిగా కడుపులో పెరుగుతున్నాడు. కశ్యపుడికి తెలుసు, ఈవిడికి తెలుసు, ఈవిడు మంచినీళ్ళు తప్ప ఏమీ తాగదు, అది కూడా ఆచమన జలం, తిండి తినడంలా ఉపవాసంతో కృషించిపోతోంది. దాంతో కశ్యపుడికి భయం వేసింది, చంపేస్తావేమిటి పిల్లాన్ని అన్నట్ట. ఉపవాసాలతో గర్భవతి ఉండకూడదు, గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకోవాలి, పిల్లవాడికి బలం కలిగించే ఆహారం తీసుకోవాలి, పవిత్ర ఆహారం తీసుకోవాలి, నీచాహారం తీసుకోకూడదు. అసలు ఏమీ తినడంలా మంచినీళ్ళు తప్ప, దాంతో పిల్లవాడు చచ్చిపోతాడేమో, మృతమైన అన్నం పుడుతుందేమో అంటే, మార్తో భవ, నువ్వేం భయపడకు, మా ఆర్తః భవ, నువ్వు ఆర్తుడు, బాధపడేవాడివి కావద్దు, మృతాండం పుట్టదు అన్నదట. అందుకే పుట్టినవాడు మృతమైన అండము కాదు గనక మార్తండు. మార్తోభవ అండం వల్ల పుట్టిన అండం గుడ్డుగా పుట్టాడు గనక మార్త అండ మార్తాండ అయ్యాడు. ఆయనకి మార్తాండు, మార్తండు అని 2 పేర్లు. మార్త అనే అండం వల్లేమో మార్తాండు, మృతమైన అండం పుట్టదండం వల్ల మార్తండు కూడా అయ్యాడనమాట. దీర్ఘము ఉంటుంది, హ్రస్వము ఉంటుంది, మార్తండు మార్తాండు. ఆ తర్వాత సూర్యభగవానుడు కడుపులోంచి అన్నట్టు వాడు నాన్నగారితో, నాన్నగారు ఆహారం తీసుకోవటం లేదని ఈ పవిత్రురాలిని అతిథిని మీరేం మందలించకండి. ఎందుకో తెలిసిన, ఈ భౌతికమైన ఆహారం తీసుకోకుండా కేవలం తపశ్శక్తితోటే నాకు ఆహారాన్ని అందించమని నేనే కోరా. అమ్మా, నేను నీ కడుపులో ఉంటాను, నేను నీ కడుపులో ఉన్నంత వరకు నీకు ఆకలి ఉండదు, నీరసం ఉండదు, నిద్ర ఉండదు, మంచి అద్భుతమైన బలం ఉంటుంది, ఆచమనం చేసే జలం స్వీకరించి నారాయణ స్మరణ చేసుకో, నన్ను తలుచుకో, అప్పుడు ఈ లౌకికాహారం వెళ్ళదు కనుక పవిత్రుణ్ణి నేను పుడతానని చెప్పాను. అందుకే ఆవిడ కూడా ఆహారం తీసుకోవట్లేదు, అసలు రహస్యం ఇది. కాబట్టి నువ్వేం భయపడకు, ఆవిడ ఉపవాసంతో ఉన్న కొద్దీ ఆవిడకి ఇంకా బలం పెరుగుతుంది, నేను ఉత్తముణ్ణి పుడతాను అని తండ్రికి అభయం ఇచ్చి అప్పుడు ఆ కుమారుడు పుట్టాడు. ఆ భగవంతుడు మాఘమాసంలో పుట్టాడు, సప్తమి నాడు పుట్టాడు. ఒకప్పుడేమో పరబ్రహ్మస్వరూపంగా అవతరించాడు, ఇప్పుడు అదితి కడుపు నుంచి మాత్రం మాఘమాసంలో సప్తమీ దివసం నాడు పుట్టాడు. అదే రథసప్తమి అని మనం పిలుస్తున్నాం. ఆనాడు పుట్టి అదితి కుమారుడు గనక ఆదిత్యుడు అని పిలువబడ్డాడు, కశ్యపుని కొడుకు గనక కాశ్యపేయుడు అని పిలువబడ్డాడు. అందుకే మనం ఆయన రోజు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఏడు గుర్రములు పూంచిన రథం మీద ఎక్కి తిరిగేటటువంటి వాడు, తీవ్రమైన కిరణములు కలిగిన వాడు, చండుడు తీవ్రమైన వాడు, వేడి కలిగిన వాడు, ప్రచండుడు బాగా వేడి కలిగిన కిరణములు కలిగిన వాడు అనమాట. ఎవడైనా కోపిస్తాడు అంటే చండుడు అంటాం. ఇక్కడ కోపం అంటే వేడి అని అర్థం. ఆయన వేడిగా ఉంటాడు కనుక చండుట్ట, ఉత్త వేడి కాదు తీవ్రమైన వేడిగా ఉంటాడు కనుక ప్రచండుడు. కశ్యపాత్మజుడు కశ్యపుని యొక్క కుమారుడు, ఆయన పుట్టుకతోటే చేతిలో తెల్ల తామర పువ్వు పుచ్చుకు పుట్టాడు. ఆయన చేతిలో తామర పువ్వు పట్టుకుని పుట్టట, కమలం చిహ్నంతో పుట్టాడు ఆయన, తెల్ల తామర పువ్వుతో పుట్టాడు, అందుకే శ్వేతపద్మధరం అన్నారు. అటువంటి సూర్య భగవాను గురించి నేను నమస్కరిస్తున్నాను అని సొంత తల్లి అదితి రాసిన స్తోత్రం ఇది. వాళ్ళ అమ్మ రాసిన స్తోత్రం, అప్పటి నుంచి ఈ స్తోత్రాన్ని మనం చదువుకుంటున్నాం. అంత పవిత్ర స్తోత్రం. ఆ తర్వాత సూర్యభగవానుడు పుట్టి పుట్టగానే అనేక బాహువులతో అనేక నేత్రాలతో దర్శనమిచ్చి, నేను నారాయణ స్వరూపుణ్ణి, ప్రత్యక్ష దేవతని, ఈరోజు నుంచి నీ పుత్రుడిగా పిలువబడతాను, ఆదిత్యుడని పిలువబడతాను, నాలుగు చేతులు ధరించి శంఖచక్ర కదా పద్మములు ధరించి నా రథంలోకి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు తలుచుకున్నప్పుడు నీకు ప్రత్యక్షం అవుతాను, నువ్వు నన్ను కుమారుడిగా కన్న కారణం చేత నీకు సంసారంలో ఉన్నప్పటికీ దుఃఖములు ఉండవు, వచ్చిన దుఃఖములు పటాపంచలైపోతాయి, వచ్చే జన్మలో దేవకి అనే పేరుతో పుట్టినప్పుడు మళ్ళీ నీకు నేను సాయం చేస్తాను, ఆ తర్వాత ఇక నీకు పునర్జన్మ లేకుండా చేస్తాను అని ఆవిడని ఆశీర్వదించి తల్లి గనక నమస్కరించి టక్కన తిరిగి తన రథాన్ని అధిరోహించాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదితి అంది, నాయన నువ్వు ఎంత భగవంతుడివైనా మరి నా కడుపులోంచి వచ్చావు కనుక నా కుమారుడివి, నీకు కన్యాదానం జరుగుతూ ఉంటే చూడాలనుంది, నీ పెళ్ళి చూడాలనుంది, తల్లికి ఏమిటో కానీ కొడుకు పెళ్ళి చూడాలనిపిస్తుంది, అందువల్ల నువ్వు నా కళ్ళ ముందు పెళ్లి చేసుకోరా బాబు అని ఎంతో బతిమాలిందిట. కానీ దురదృష్టవశాత్తు విశ్వకర్మ రహస్యంగా పెళ్లి చేసేశాడు తన కుమార్తె సన్యాదేవినిచ్చి. అప్పుడు మాత్రం ఆవిడ బాధపడి, కుమార కొడుకు పెళ్ళి కళ్ళారా చూడాలని ఏ తల్లి అని అనుకుంటుంది, నువ్వు నాకు తెలియకుండా విశ్వకర్మ కూతురు సన్యాన్ని పెళ్లి చేసుకున్నావు. విశ్వకర్మ అనుకోకుండా ఓ రోజున తన కూతురు పెట్టుకుని సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడికి సన్యాదేవి నమస్కరించింది, నమస్కరించగానే సూర్యుడు ప్రేమలో పడ్డాడు, ఆవిడ ప్రేమలో పడింది, విశ్వకర్మ అప్పటికప్పుడు పాణిగ్రహణం చేయించేశాడు, దాంతో భార్య అయిపోయింది. ఇప్పుడు నాకు తెలియకుండా నేను ముచ్చట్లు చూడకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి భవిష్యత్తులో నీకు నీ భార్యకి కొంతకాలం వియోగం వచ్చుగాక అని చెప్పించేదాడు తొందరపడి తల్లి కూడా. ఆయన తెల్లబోయాడు, ఎంత గొప్ప తల్లివమ్మా, మా ఇద్దరిని విడిపోమంటావా అంటే ఆవిడ తెల్లబోయి ఎంత పొరపాటు అన్నాను, కొడుకు పెళ్లి చూడాలని కోరికొండడం వేరు, ఆ కొడుకు కోడలు విడిపోవాలని కోరుకోవచ్చా, అత్తగారు అలా కోరుకోకూడదే, అత్త అంటే ఎటువంటిది, సినిమాల్లో అత్తలు కాదు కదా, వాడు ఉత్తములైన అత్తవరాలు, అందుకని ఉత్తమురాలు కనుక అత్త కోడలును కొడుకు కలిసి ఉండాలని కోరుకోవాలి, కొడుక్కి సంతానం కావాలని కోరుకోవాలి, మీకు వియోగం కలగాలని చెప్పించాను, అయ్యింది ఏదో అవుతుంది, నీ భార్య నీకు దూరం అవుతుంది, దూరం అయ్యిందని నీకు తెలియదు, నీ దగ్గరే ఉన్నట్టు భావిస్తావు, ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలుస్తారు, నీకు తద్వారా ఇద్దరు భార్యలు అవుతారు, ఆ ఇద్దరు భార్యల వల్ల అపూర్వ సంతానం కలుగుతుంది, ఆ సంతానం లోకంలో పేరు తెచ్చుకుంటారు, వాళ్ళని అంతా తలుచుకుంటారని మళ్ళీ దీవించింది ఆవిడ. ఈ విశ్వకర్మ కూతురు సంధ్యాదేవి అత్తగారి ఆశీర్వచనం వల్ల వివస్వతుడు అని సూర్యుడికి పేరు, వివస్వతుడైన సూర్యుడి వల్ల సంధ్యాదేవి ఒక్క కుమారుణ్ణి కన్నది. వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయన కొడుకు గనక వైవస్వతుడు అన్నారు. వాళ్ళిద్దరికీ మొట్టమొదటి కొడుకు పుట్టాడు వైవస్వతుడు. ఇప్పుడు ఈ మనువు ఆయనే వైవస్వత మన్వంతరే అని మనం రోజు చెప్పుకుంటున్న వైవస్వతుడు ఆయన. ఈ విశ్వకర్మ కుమార్తె అయిన సంధ్యాదేవికి అతిథిపుత్రుడైన ఆదిత్యునికి పెద్ద కొడుకు వైవస్వతుడు. ఈయన చిన్నప్పుడు పుట్టి ఓ రెండేళ్ళు ఉన్నాయి. ఆ రెండేళ్ళు అయిన తర్వాత ఓ రోజున ప్రేమగా సంధ్యాదేవి నా దగ్గరకు రా అన్నట్ట. అప్పటికి కేవలం వైవస్వతుడి వయసు రెండేళ్ళే. సూర్యుడికి తీవ్రమైన కాంతి ఉండేది, ఇంకా ఎక్కువ కాంతి అండి, ఎప్పటికంటే ఎక్కువ కాంతి. సూర్యుడి కాంతిని భరించడం ఓ మాదిరిగా ఎవరి వల్ల కాదు. ఇంకోటి ఏంటంటే సంధ్యాదేవి అతనికి భార్య అయింది కానీ అంత తపశ్శక్తి కూడా లేదు ఆవిడ దగ్గర. ఎంతో తపశ్శక్తి ఉన్నవాడే సూర్యభగవానుడి కాంతిని చూడగలుగుతాడు, సూర్యుడి దగ్గరుంటే తట్టుకోగలుగుతాడు. నిజంగా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు అనుకుంటున్నాం కానీ ఆయన ప్రత్యక్షమైనా ఆయన కాంతిని మనం తట్టుకోలేము. ఆయన మళ్ళీ ఆయనను చూడగలిగే దివ్య నేత్రాలు ఇవ్వాలి, ఆయన దగ్గర మనమున్నా మాడిపోకుండా ఉండేటటువంటి సత్తా ఇవ్వాలి, ఆయన శక్తి ఇవ్వకపోతే ఆయన్ని మనం చూడలేము, ఆయన దగ్గర ఉంటే భస్మం అయిపోతాం. ఒక కరెంటు తీగ పట్టుకుని పనిచేసేవాడు కాళ్ళకి ఇంత బూట్లు వేసుకుని చేతులకు అవేవో గ్లోవ్స్లు ఎందుకు వేసుకుంటున్నాడు, డైరెక్ట్గా కరెంటు తీగ పట్టుకుంటే ఇహా తర్వాత భూలోకంలో ఏ తీగని పట్టుకునే అవకాశం ఉండదు అన్నమాట. అటువంటిది అంత సూర్యభగవాను ఈ సంధ్యాదేవి తట్టుకోలేక ఆయన పిలవగానే, బాబో ఇది ఎక్కడ గొడవరా బాబు, ఈయన ఇంత వేడిగా ఉన్నాడు, ఈయన ఎందుకు వేడి చేసుకున్నాను, తొందరపడి ప్రేమించాను అనుకుని ముఖం ఇలా వంచుకుందిట. అలా వంచుకోగానే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నీకు అఖిల జనైక సంయమనుడైన సుతుడు యముడు పుట్టు. నన్ను చూచి తల వంచుకున్నావు కదా, లోకాలు ఎప్పటికప్పుడు తల వంచుకునేటట్టు చేసి యముడు పుడతాడు. అంటే హాయిగా నిద్రపోతున్నవాడు ప్రాణం తీస్తే వాడు ఏమవుతాడు, పడిపోతాడు పక్కకి. ప్రజల ప్రాణములు తీసి కొడుకు పుడతాడు నీకు. ప్రజల ప్రాణములు తీసి ఈ ప్రాణములను పాపములకు అనుగుణంగా శిక్ష వేసి పుణ్యములకు అనుగుణంగా ఉత్తమ లోకాలకి పంపి ధర్మవర్తి అని పిలువబడేటటువంటి కొడుకు నీకు పుడతాడు అని చెప్పించాడు. అనగానే ఆవిడ తెల్లబోయి, కొడుకు ప్రాణాలు తీసేవాడైతే ప్రమాదం ఏమోనంటే నా వాక్కు వ్యర్థం కాదు, అతడు సమవర్తి అవుతాడు, తల్లి లేదు తండ్రి లేదు, ధర్మం మీద పక్షపాతంతో ఉంటాడు, ఆయువు తీరితే ఎవరి ప్రాణమైనా తీస్తాడు, పాపములకు మాత్రమే శిక్ష ఇస్తాడు, పుణ్యాత్ముల్ని అనుగ్రహిస్తాడు, అతడే సంయమనీపురాధిపతి అయిన యముడనే పేరుతో ప్రబలుతాడు, నీకు యముడు కొడుకుగా పుడతాడన్నట. ఆ తర్వాత రెండో కొడుకు అంటే వైవస్వత మనువుకి 2 ఏళ్ల వయసులో ఈ రెండోవాడు యముడు పుట్టాడు. యముడు పుట్టగానే ముందు నలుపు కాసేపు ఎరుపుగా కనబడేవాట, ఓసారేమో బాగా నల్లగా భయంకరంగా కనబడేవాడు, ఒక్కొక్కప్పుడు నాలా అందంగా కనబడేవాడు. అప్పుడు ఆవిడ తెల్లబోయి, ఏంటంటే వీడికి 2 రూపాలంటే పాపాత్మలకు భయంకరంగా పుణ్యాత్మలకు అందంగా కనబడతాడు, నీలో ఒక్క పిసర్ దోషం ఉన్నది, ఏమిటి, భర్త ఎడల కొంచెం విముఖత ప్రదర్శించావు, నన్ను చూచి భయపడ్డావు, అందుకే నీకు కూడా అది అధర్మం గనక కించిత్ కాలం అలా నల్లగా కనబడుతున్నాడు. ఈ అతడు మహాసౌందర్యవంతుడు, పరమధర్మమూర్తి, ఎక్కడ అసమదృష్టి ఉండదు, పక్షపాతం ఉండదు, ఈతడు సమవర్తి అని పిలువబడతాడు ఈ మహాత్ముడు, లోకాలన్నిటినీ ధర్మంతో నింపుతాడు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి 2 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ భార్యని దగ్గరికి పిలిచాడు. అప్పుడు కూడా సంధ్యాదేవి మళ్ళీ వణికిపోయి ఇలా గజగజ వణికిపోతూ దగ్గరకు వచ్చిందిట, శరీరం అంతా కంపించింది. దాంతో ఆయనకు మళ్ళీ కోపం వచ్చింది, నా కాంతిని చూచి తట్టుకోలేక నువ్వు కంపించిపోతూ నా దగ్గరకు వచ్చావు, కాబట్టి ఎప్పుడు తొణుకుతూ ప్రవహించే ఒక నది నీకు కూతురై పుట్టుగాక అన్నాడు. దాంతో 3వ సారి ఏమైందనమాట, ఈవిడికి యమున అనే పేరుతో ఒక కూతురు పుట్టింది. కాళింది అన్న, యమున అన్న, సూర్యపుత్రిక, ఆవిడ నది అయ్యింది. ఆ తర్వాత ఇవన్నీ శాపాల వల్ల వచ్చినవే, మార్కండేయ పురాణం అందుకే తప్పక వినవలసిన అపూర్వగాథ. పాండిత్యం భమరన్ పురాణములు మున్ పౌరాణికులు చెప్పగా విండున్, వింతలు కావు నూతన కథ విస్తారత యోగ్యమై, చండాఘోత్కరహారియై పరమ విజ్ఞానాశ్రయంబైన మార్కండేయాఖ్య పురాణరత్నము వినన్ కౌతూహలం బై ఎడిన్. మారణగారు ప్రారంభంలో రాసిన గొప్ప అపూర్వమైన పద్యం ఇది. ఈ పురాణమునే ప్రత్యేకంగా తెలుగులో ఎందుకు రాయమని కాకతీయుల సేనాధిపతి గన్నమ సేనాధిపతి అన్నాడు అంటే దానికి ఒక కారణం ఉన్నది. ఎంతో పాండిత్యంతో అపారమైన జ్ఞానంతో మహానుభావులు ఎంతోమంది ఎన్నో పురాణములు చెప్పారు, ఆ పురాణములు విన్నాను, ఆ కథలు ఎంత గొప్పగా లేవు, ఈ మార్కండేయ పురాణం మూలం చదువుతూ ఉంటే నాకు కుతూహలం కలుగుతోంది, అందులో కథలు చాలా గొప్పగా ఉన్నాయి, ఆ పవిత్రమైన కథలు వినాలి, తెలుగులో వినాలి, తెలుగులో చదవాలని నా కోరిక, అందుకే మార్కండేయ పురాణం తెలుగులో అనువాదం చేయన్నట్టు ఒక సేనాధిపతి ఆయన కోసం ఆయన అనువాదం చేశాడు. ఇది చాలా గొప్ప వింతైన కథలతో కూడినవి, అపూర్వ కథలతో ఉన్నది, ఏ మూల ఎక్కడ దొరకనివి కూడా ఇందులో చెప్పారు. మీకు చూడండి, మనువుల చరిత్ర భాగవతంలో కూడా క్లుప్తంగా చెప్పొందుతాడు, ఎందుకంటే అది విష్ణువు యొక్క లీలలు ప్రకటించేది కనుక. ఏదో స్వారోచిషుండన సప్తార్చి పెట్టడు అంటాడు, మానవాధీశ్వర మనువు 4వ వాడు అంటాడు, అలా క్లుప్తంగా చెప్పాలి, ఎందుకని అది భగవల్ లీలలతో సంబంధించింది. ఇది అలా కాకుండా ప్రత్యేకంగా మనువుల యొక్క చరిత్ర చెప్పబడిందనమాట. అందుకే ఇక్కడ ఎక్కడెక్కడ ఏ మూల ఏం జరిగిందో చెప్పారు. మొదట వైవస్వతుడు పుట్టాడు, తర్వాత శాపవశాత్తు యముడు పుట్టాడు, ఇప్పుడు మళ్ళీ భర్త పిలవగానే సంధ్యాదేవి వణకడంతో నీకు వణుకు కలిగిన ప్రవాహం కలిగిన యమున పుడుతుందన్నాడు. యమున పుట్టుకొచ్చింది. ఈ ముగ్గురు పుట్టాక ఇంకా ఈ భర్త దగ్గర ఉండలేనురా బాబు, ఈయన ఎక్కడ దొరికాడరా, నాకు ఎంత వేడిగా ఉన్నాడు, ఈ వేడి తట్టుకోలేకపోతున్నాడు, ఈ ప్రచండ కిరణాలను తట్టుకోలేకపోతున్నాను అనుకున్నది ఆవిడ. ఏమీ అనర్తూ ఇంక తెరగయ్యది దీనికి ఎందు జొత్తు వద్దామములైన ఈ రుచుల తాపము కింతయు సైపజాల ఏ భూమికి పోదు పోయిన విభుండద నల్గడే అంచు ఇంతి చింతామతితాంతరంగయ్యి తా తలచన్ చన్న తండ్రి ఇంటికి. సంధ్యాదేవి ఒక రోజున తన మనస్సులో చాలాసేపు ఆవేదన పొందింది. భర్త అంతకంతకి కాంతి స్వరూపుడై ఉంటున్నాడు, ఈతని వేడి తట్టుకోలేకపోతున్నాను, ఇష్టపడి వివాహం చేసుకున్నానే కానీ కాపురం చేద్దామని దగ్గరికి వెడితే ఆ తాపం తట్టుకోలేకపోతున్నాను, అతని తాపము తట్టుకోవడానికి కావలసిన తపశ్శక్తి నా దగ్గర లేదు. ఇటువంటి వాడితో కాపురం ఎలా చేస్తాం? మొగుడు ఇంత వేడిగా ఉంటే, ఎంత కోపిష్టిగా ఉంటే ఏ స్త్రీ అయినా ఎలా ఉంటుంది? పోనీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా కాస్త కాలో చేయో వంచితే ఈయన శాపం పెడుతున్నాడు. ఆ శాపం వల్ల ఇద్దరు కొడుకు కూతురు కూడా పుట్టారు. మళ్ళీ రేపు మళ్ళీ పిలిస్తే, నేనేదైనా భయం ప్రదర్శిస్తే ఆయన మళ్ళీ ఇంకో శాపం పెడతాడేమో. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం. పోనీ వెళ్లకుండా ఉంటే అది పతివ్రత ధర్మం కాదు. ఇప్పుడు నేనేం చెయ్యను, నా కర్తవ్యం ఏమిటి, ఎక్కడికి వెళ్ళను? పతివ్రత అయిన స్త్రీ భర్తకి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్ళవచ్చునా? వెళ్ళకూడదు. అలాగని ఇంటికి వెళ్లకుండా ఎక్కడే ఉంటే ఇంకెక్కడికి వెళ్ళిపోవాలో తెలియటం లేదు అని చాలాసేపు ఆలోచించింది. అప్పుడు ఆవిడకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఆలోచన ఆవిడకు వచ్చిందనడం కంటే, ఆవిడ అమ్మవారి భక్తురాలు కదా, పరాశక్తి భక్తురాలు కాబట్టి అమ్మవారు ఆమెకు ఒక మంచి ఆలోచన కలగజేసింది. జగన్మాత అనుగ్రహం ఉంటే ఎప్పటికప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయండి? ఒక్కోసారి పద్యం రాస్తున్నప్పుడు మాకే తెలిసిపోతూ ఉంటుంది, అవధానంలో భయంకరమైన సమస్య ఇచ్చినప్పుడు ఈ సమస్యకి ఇంకా మాట వరుస కూడా విరుగుడు ఉండదేమో అనిపిస్తుంది అనమాట. అటువంటి విరుగుళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో ఎన్నోసార్లు మేము అద్భుతమైన పద్యాలు చెప్పగలిగాం. ఎటువంటి కృష్ణ ప్రాసలు ఇచ్చారు మాకు శతావధానాల్లో, సహస్రావధానాల్లో. ఓరి బాబా చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. కానీ తీరా చివరికి వచ్చేసరికి అమ్మ అనుగ్రహం అంటే జై జగదంబ అన్నం అంటే చాలు, వెంటనే దానికి తగిన విరుగుడు వచ్చేస్తుందన్నమాట. నాకైతే ఒకసారి ఉనగొని అని ఇచ్చారు. ఆ ఉనగొని అంటే ఈ ఉనగొని అనేదాన్ని ఏం చేయాలో తెలియదు. కాసేపు పోయాక షడన్గా వెలిగింది. తిత ఉ అల్లవు ఉండేది తితవు అని, అంటే జల్లెడ తితవు ఉనగొని అని వెంటనే అది పూర్తి చేశాను. అలా ఎన్నో పర్యాయాలు, అపూర్ణమైనటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నా ఎప్పుడు చిరునవ్వుతో బయటికి రావడానికి మూల కారణం ఆ పరాశక్తి జగదంబ కటాక్షం ఉంటే ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతాను. నేను అదే అన్నాను, అంబరు సర్వమానవ భవార్థిని బాపిడి, ఒకప్పుడు అవధానంలో చెప్పిన పద్యం అనమాట. అంబరు సర్వమానవ భవార్థిని బాపిడి భక్తిరాజ బింబంబగు వ్యాసమౌని కృత భాగవతంబు పఠించునప్పుడు నాకుంబలు కందు తోడయితి క్రొత్తగా నిప్పుడు అవధానమందు నన్ను బశివాని బ్రోవము మనోహర ధారణనిచ్చి ప్రీతిమయీ. అమ్మా ఎప్పుడో ఒకప్పుడు వ్యాసుడు రాసిన భాగవతం కంఠస్థం చేసేటప్పుడు ధారణ ఇచ్చి కాపాడావు, ఇప్పుడు అవధానంలో అడుగుపెట్టా, ఇక్కడ కూడా ప్రజల మనస్సులను అపహరించే అంత గొప్ప ధారణ ఇచ్చి అనుగ్రహించు అని అమ్మని ప్రార్థించేవాడిని ప్రారంభంలో అనమాట. సంధ్యాదేవి అమ్మని భక్తితో ప్రార్థించడం వల్ల ఆవిడకు మంచి ఆలోచన వచ్చింది. భర్తకి దూరం అయ్యి అవ్వకుండా ఉండేటట్టు, ఆయనకి బాధ కలగకుండా ఉండేటట్టు చేసేటటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. నీడ ఎండకి బాధపడదు. నీడకి బెంగ ఏమిటి? మనం నడుస్తున్నాం, ఎండ మన మీద పడింది, అప్పుడు మన ఛాయ నేల మీద పడింది మన నీడ. ఈ నీడ మీద నిజంగా ఎండబడినా దానికేం కాలడం ఉండదు, బాధ ఉండదు. నీడకి సుఖదుఖాలు ఉండవు, మానసికమైనటువంటి వ్యాధులు ఉండవు, ఆది ఉండదు వ్యాధి ఉండదు. ఇప్పుడు నేను నా నీడకి నా శక్తితో ప్రాణం పోస్తాను, అమ్మ అనుగ్రహం ఉంది కనుక ఈ నీడని కూడా బతికించగలను అనుకున్నదట. అలా అనుకుంటూ ఉండగా సూర్యభగవానుడి కాంతి ఆమె మీద పడింది. ఆ కాంతి వల్ల ఈవిడ నీడ కింద పడింది. నీడ అంటే అచ్చం ఆమె ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నీడ అంటే మన ఫోటో లాంటిది అనమాట. ఆవిడ నీడకి వెంటనే ఆవిడ తన తపశ్శక్తితో ప్రాణం పోసింది. అమ్మవారి ఉపాసన బలం వల్ల సంపాదించిన శక్తితో నీడకి ప్రాణం పోసింది. ఈ నీడకి సంస్కృతంలో ఛాయ అని పేరు. ఈవిడ సంధ్యాదేవి అయితే ఆవిడ ఛాయాదేవి అయ్యింది. ఇప్పుడు ఈ ఛాయాదేవి అచ్చం సంజవలేగా ఉన్నది, సీతాగీత సినిమాలో లాగా. ఇద్దరూ పక్క పక్కన పెడితే అసలు ఎవరెవరో తెలియదు అనమాట. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ చెవి, ఆ ప్రవర్తన సమస్త మొత్తం ఒకే రకంగా ఉన్నాయి. మానవ మాతృడైన వాడెవరు, ఆ ఇద్దరిలో ఎవరు ఛాయయో ఎవరు సంజయో కనిపెట్టలేదు. అంత అపూర్వంగా ఉన్నారట ఇద్దరు. అప్పుడు ఆవిడ తృప్తిపడి ఓ సంజ్ఞ ఓ ఛాయ అని ఒకళ్ళొకళ్ళు పిలుచుకున్నాక, ఛాయాదేవి నేను విశ్వకర్మ కూతురిని, నువ్వు నా నీడవి, నీకు ప్రాణం పోశాను కాబట్టి నీకు ప్రాణం పోసిన దాన్ని కనుక నా మీద నీకు కృతజ్ఞత ఉండాలి, నేను చెప్పినట్టు చేస్తావంటే చేస్తాను అన్నది. ఈ సూర్యుడి కాంతి నేను తట్టుకోలేను, అందుకని కొంతకాలం పుట్టింటికి పోతున్నాను, నువ్వు నా వదులుగా ఆయన భార్యగా ఉండు, నువ్వు ఛాయవి గనక నీడవి గనక తాపం వల్ల నీకు పీడ ఉండదు, నువ్వు సుఖంగా ఉండొచ్చు అనగానే, అలా అంటావు తల్లో, సూర్యుడు అంటే నాకు అసలే భయం, నేను ఎంత నీ నీడనైనా నాకు తాపం వల్ల బాధ లేకపోయినా నువ్వు నేను ఇద్దరం ఒకటి కాదని ఆ మాత్రం ఆయన కనిపెట్టలేడా? లోక బాంధవుడు ఆయన దివ్య దృష్టి ఉన్నవాడు, నన్ను చూడగానే నువ్వు ఛాయవే తప్ప పొరపాటును కూడా సంజయవి కాదంటాడేమో, అప్పుడు నాకు ప్రమాదమేమో అంటే నీకేం తెలియదే, మన ఇద్దరం ఒకే రకంగా ఉన్నాం, నిన్ను ఆయన కనిపెట్టలేడు, నువ్వు నిశ్చింతగా కాపురం చేయండి, నువ్వు చెప్పినట్టు చేయడానికి అభ్యంతరం లేదు కానీ ఒక్క ఎడ మాత్రం పెడుతున్నాను, ఒక నియమం మాత్రం పెడుతున్నాను. ఏమిటో తెలిసిన, ఎప్పుడైనా నా భర్తకి అనుమానం వచ్చి నువ్వు నిజంగా సంజయవేనా అని అడిగితే వెంటనే సమాధానం చెప్పను కానీ చెప్పిస్తాను, నీ జుట్టు పట్టుకు పీకుతానని ఆయన బెదిరించినప్పుడు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పేస్తాను, అప్పటిదాకా చెప్పన అన్నదట. ఆ స్థితి వచ్చినప్పుడు నిజం చెప్పు, నిజంగా భర్తకు అనుమానం వచ్చి ఎవరు అని నిలదీసినప్పుడు చెప్పిస్తానన్నప్పుడు సత్యం చెప్పు, ఈలోపు మాత్రం సత్యం చెప్పద్దు అని ఈ ఛాయాదేవిని వదిలేసి భర్త దగ్గరికి పంపేసి తానేమో మహావేగంగా విశ్వకర్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ. విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి హాయిగా ఒక ఏడాది పాటు ఉండిపోయింది. ఏడాది పుట్టింట్లో సుఖాలు అనుభవించడం మొదలుపెట్టింది. విశ్వకర్మ కొంతకాలం పోయిన తర్వాత, అమ్మాయి ఏం గొడవ వచ్చింది నీకు, హాయిగా భర్త దగ్గర ఉండక పుట్టింటికి ఎందుకు వచ్చావు, పుట్టింట్లో ఎంత సౌఖ్యం ఉన్నా అమ్మాయికి అత్తవారిల్లే సౌఖ్యగ్రహం, భార్య భర్తతో ఉంటేనే ఆవిడకి విలువ, తామరపు నీటిలో ఉంటే బతుకుతుంది, నీటిలోంచి బయటకొస్తే నశించిపోతుంది, అందుకే సుమతీ శతకారుడు కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మిశోకి కమలిన భంగిన్ అన్నాడే. సూర్యుడు యొక్క కాంతి పడితే తామరపు వికసిస్తుంది, ఎప్పుడు నీళ్లలో ఉన్నప్పుడు, నీళ్లలోంచి తీసి బయట పారేయండి ఆ సూర్యుడు అంటే వాడిపోతుంది. భార్య కూడా అంతే, భర్త దగ్గర ఉన్నంత వరకు ఆయన అనుగ్రహంతో సుఖంగా ఉంటుంది, పుట్టింటికి వచ్చి కూర్చుంటే ఇటు ప్రజలు లోకుగా మాట్లాడతారు, ఈ భార్యకి సుఖం ఉండదు. నా మాట విను, ఈ పుట్టింట్లో ఉన్న సుఖాలను విడిచిపెట్టి భర్త దగ్గర ప్రేమతో పాతివ్రత్యంతో కాపురం చేసుకో అనగానే అలాగే నాన్న అందిట ఓ నమస్కారం చేసింది. ఈవిడ అత్తారింటికి పోతుందేమో అనుకున్నాడు ఆయన. ఆయనకు నమస్కారం చేసి ఇంట్లోంచి బయటకు వచ్చి, ఆయన వేడి నేను భరించలేను, ఏదో పుట్టింట్లో సుఖంగా ఉందామంటే మా నాన్నగారు పొమ్మంటున్నాడు, ఇంకేం చేయను నేను, ఇంట్లో పుట్టింట్లో స్థానం లేదు, భర్త దగ్గర ఉండలేను కాబట్టి ఇటు అటు కాకుండా నాకు ఎక్కడ సుఖం ఉంటే అక్కడికి పోతాను అనుకుని ఒక ఆడుగుర్రం రూపం ధరించింది. ఆడుగుర్రాన్ని సంస్కృతంలో బడవా లేక అశ్వని అంటారు. అశ్వని రూపం ధరించి బడవా రూపం ధరించి ఆ తర్వాత హుటాహుటిన ఉత్తర కురుభూమికి వెళ్ళింది. కురుభూమి వేరు, ఉత్తర కురుభూమి వేరు ఉండవు. కురుక్షేత్రం అంటే ఇప్పుడు హర్యానాలో ఉంది, ఉత్తర కురుభూములు అంటే హృషీకేశం దాటాక ఉన్న భూములను ఉత్తర కురుభూములు అంటారు. ఇవన్నీ పవిత్ర భూములు, దేవభూములు. అక్కడికి వెళ్ళి ఇవాళ మనం రుద్రప్రయాగాన్ని పిలుస్తున్నామే, ఆ ప్రాంతంలో గంగానదీ తీరంలో ఆడుగుర్రం రూపంలో రెండు కాళ్ళు వెనక్కి పెట్టి కుక్కలాగా ముడుచుకుని రెండు కాళ్ళు మాత్రం నిటారుగా పెట్టి భర్తనే మనస్సులో పెట్టుకుని ఓం వివస్వతే ప్రణత హితానుకంపినే నమః అని జపం చేయటం మొదలుపెట్టింది. ఇలా కొంతకాలం గడిచింది. ఈ సంజ్ఞాదేవి ఛాయాదేవిని భర్త దగ్గరికి పంపిస్తూ, సంజ్ఞా ఇంకొక విషయం చెబుతున్నాను జాగ్రత్త, నాకు ముగ్గురు కొడుకులు, పెద్దవాడి పేరు వైవస్వతుడు, రెండోవాడు యముడు, మూడోది కూతురు దానికి యమున అని పేరు, ఈ కాళింది యమున అని పేరు కలిగిన కూతుర్ని నా కుమారుల్ని నీ కన్నబిడ్డల్లా చూసుకో, నువ్వు నా నీడవి అంటే నేనే, నాకు నీకు భేదం లేదు కాబట్టి నా బిడ్డలు నీ బిడ్డల్లాగా జాగ్రత్తగా ప్రేమగా పెంచి పెద్ద చేయి. ఎందుకు ఎంత గట్టిగా చెబుతానో తెలుసా, రేపొద్దున్న భర్త వల్ల నీకు కూడా సంతానం కలగవచ్చు. సహజంగా స్త్రీలకి తన బిడ్డలు పుట్టాక సవతి బిడ్డల మీద ఈర్ష్య కలగచ్చు, అసహ్యం కలగచ్చు, అసూయ కలగచ్చు, వారికి ఏదైనా అపచారం తలపెట్టవచ్చు. కాబట్టి హెచ్చరిస్తున్నాను, నా బిడ్డలకి పొరపాటును కూడా తల్లి లేదనే బాధ కలగకూడదు, అలా కలిగిందా ఆ దోషం నీదే అనగానే, అలాగే నేను చాలా జాగ్రత్తగా చూస్తానండి అది. ఎప్పుడైతే ఇప్పుడు సంధ్యాదేవి అలా వెళ్ళిపోయిందో, ఛాయాదేవి సూర్యుడి ద్వారా ఒక కుమారుణ్ణి కన్నది, క్రమక్రమంగా సూర్యుడి యొక్క అనుగ్రహంతో ఛాయాదేవికి ఒక కొడుకు పుట్టాడు. ఆయనే రేపు రాబోయే మనువు మనకి, సూర్య సావర్ణి మనువు అంటారు ఆయన, సూర్యుడి కొడుకు సావర్ణి ఆయన. అంటే సూర్యుడి ద్వారా ఆల్రెడీ ఇప్పుడున్న వైవస్వత మనువు పుట్టాడు, రెండో భార్య ఛాయ వల్ల రాబోయే సావర్ణి మనువు పుట్టాడు. అదే మనకి సప్తశతీ కథ రేపటి నుంచి మొదలవుతుంది మనకి. ఆ సావర్ణి మనువు పుట్టాక ఇంకొక కొడుకు పుట్టాడు, ఆయనే రెండో కొడుకు శనైశ్చరుడు మందుడు. శనైహి మెల్లగా చెరతి నడుస్తాడు. ఒక ఇంట్లో అడుగు పెడితే 7.5 ఏళ్ళు పడుతుందట అందులోకి బయటికి రావడానికి, మరీ అంత మెల్లగా నడుస్తాట, అందుకని శనైశ్చరుడు అన్నారు ఆయన. సంస్కృతంలో శనైహి అంటే మెల్లగా అనమాట, శనైహి శనైహి చరతీతి శనైశ్చర మెల్లగా నడుస్తాడు అనమాట. కొంతమంది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూస్తే వాడే గుర్తుకొస్తాడు నాకు, మరి అంత మెల్లగా నడుస్తారు కనుక. ఆయన మరీ మెల్లగా ఉంటాడు కాబట్టి, మందంగా ఉంటాడు కాబట్టి మందుడు అన్నారు. ఈ విధంగా సూర్యపుత్రుడు, రెండోవాడు శనైశ్చరుడు పుట్టాడు. ఆ తర్వాత కూతురు పుట్టింది. సూర్యభగవానుడికి ఒక ఆనవాయితీ ఉంది, మొదటి భార్య సంధ్యాదేవి వల్ల వైవస్వతుడు, రెండోవాడు యముడు, తర్వాత కూతురు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇద్దరు కొడుకులు, మళ్ళీ కూతురు. ఈసారి పుట్టిన కూతురే తపతి అని పేరు కలిగిన నది. ఈ తపతి భర్త సంవరణుడు అనే ఋషి అన్నమాట. రెండు నదులు కూతురుడిగా పుట్టాయి, ఒక గ్రహం, మరొక ఆయన తండ్రే గ్రహం, ఒక ఆయన ఏకంగా యమలోకాన్ని పరిపాలిస్తూ సమవర్తిగా ధర్మమూర్తిగా ఉన్న కుమారుడు, ఇద్దరు మనువులు పుట్టుకొచ్చారు. దాన్ని బట్టి సూర్యుడి యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో ఆలోచించండి, లోకానికి ఎంతమంది మహానుభావులు ఇచ్చాడు ఆయన. ఇది కూడా అదితి యొక్క ఆశీర్వచనం, శాపము కూడా. ఇప్పుడు తన కొడుకులు కూతురు పుట్టిన తర్వాత ఈవిడలో చాలా మార్పు వచ్చింది ఛాయాదేవిలో. మొదట్లో ఆవిడ రోజు సొంతంగా వంట చేసేదిట, వంట చేసిన పదార్థాలన్నీ తన పిల్లలకు పెట్టి, మిగిలిపోయాక ఎంగిళ్ళు లేదా నిలవ ఉన్న పదార్థములు ఇవి వైవస్వతునికి, యమునికి, యమునికి పెట్టేది. యమునికి అనుమానం వచ్చింది, అన్నయ్య ఈవిడేమిటి నిలవున్న పదార్థాలు పెడుతుంది, పైగా నిలవున్న పదార్థాలు పెట్టుకొచ్చి ఇంకా రుచిగా ఉంటాయిరా, నిన్నటి పదార్థాలు ఇవాళ తింటే బాగుంటాయి, చద్దన్నం బాగుంటుంది అంటుంది, నాకు నచ్చదు, వద్దంటే విందు. ఏదో ఈ మధ్యకాలంలో మన అమ్మలో చాలా తేడా కనపడుతున్నది, కొత్తగా పుట్టిన పిల్లల మీద చూపిస్తున్న ప్రేమ వ్రాత పిల్లలమైన మనమే చూపించటం లేదనగానే వైవస్వతుడు నవ్వి, నాకు ఎప్పుడో తెలుసు ఈమె మన అమ్మ వలె ఉన్నది కానీ అమ్మ కాదు, అమ్మలా ఉన్న బొమ్మ, ఈవిడ కొత్త బొమ్మ, నాకు సందేహం లేదు ఈవిడ మాత్రం మన అమ్మ కాదన్నట్ట. వైవస్వతుడు మహాత్ముడు కదండి, ఆయన మనువు కాబోతున్నవాడు, ఆయన తపస్శాలి, అందులో జ్యేష్ఠపుత్రుడు, అందువల్ల అన్నీ కనిపెట్టి ఇది కాదని చెప్తే యముడు అంత తొందరగా నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఆవిడ ఎలా చూసినా పూర్తిగా సంజయలాగే ఉంది, ఆకారంలో తేడా లేదు, ఒక్క వ్యవహారంలో తేడా కనపడుతోంది, మనస్సులో వికారం ఉన్నది కానీ ఆకారం బాగానే ఉంది, అందుకే మొదట్లో నమ్మలేదు. ఒకసారి మాత్రం తమాషా జరిగింది, బాగా పాడైపోయిన కుళ్ళిపోయిన ఆహార పదార్థాన్ని యముడికి ప్రత్యేకంగా పెట్టింది ఆవిడ. కొంతమందికి అదో కర్మ, ఇళ్లలో పాడైపోయిన పదార్థాలు మాత్రం పిలిచి ఎవడకూడ దానం ఇస్తారనమాట. మరీగా ఈ బామన్కే హాత్ అని హిందీలో సామెత ఉంది, ఒకటింట్లో అవు చచ్చిపోయిందిట, ఏం చేయాలో తెలియక బ్రాహ్మడికి దానం ఇచ్చేసేట పట్టుకెళ్ళి, అంటే ఇంత లోపుగా మేము దొరికాం, ఇంకెవడో దొరకలేదు. ఇది ఒక అద్భుతమైన కథ అండి. ఒక గొప్ప ఉపనిషత్ కథ ఉన్నది. చాలా కాలం క్రితం ఒక ఊరికి ఒక గ్రామాధికారి ఉండేవాడు. ఈ గ్రామాధికారి ఒట్టి పిసిని కొట్టు, ఎంగిల్చి కూడా నాగేసేవాట, పొరపాటున ఎవడికి రూపాయి ఇవ్వడనమాట. ఈ పిసిని కొట్టాడింటికి ఎవరు గడపెక్కేవారు కాదు. ఆ ఊళ్ళో ఒక మంచి వేద పండితుడు, వేదంతో పాటుగా పౌరోహిత్యం కూడా చేసి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకు అన్ని విద్యలు వచ్చు, ఆయన అంటే అందరూ గౌరవించేవారు. ఈ గ్రామాధికారి మాత్రం ఎప్పుడు పిలిచి ఏకాదశి నాడు కూడా పైస ఇచ్చేవాడు కాదు, ఓ స్వయంపాకం కూడా ఇచ్చేవాడు కాదట. ఈ గ్రామాధికారికి ఒక గోశాల ఉంది, ఆ గోశాలలో ఒక 100 ఆవులు ఉన్నాయి. ఈ 100 ఆవుల పాలు, పేడ, గోమూత్రం, పిడకలు అన్నీ అమ్ముకు బతికేవాడు వాడు. కొంతమంది కర్మది అన్నీ అమ్ముకు పోతారు అలాగ. ఈ గ్రామాధికారి ఇంట్లో ఓ రోజున ఒక ఆవు హఠాత్తుగా కళ్ళు తెరేసి కింద పడిపోయిందట, పక్షవాతం వచ్చినట్టుగా నేల మీద పడిపోయి మంచి బలమైన ఆవు, ఒకప్పుడు రోజు 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవు పాపం, అది అలా పడిపోయి నాలిగి బయట పెట్టింది. గ్రామాధికారి గారు వచ్చారు, ఏమరా ఏమైందంటే చచ్చిపోతుందండి అది, పాడైపోయింది ఆవు, చచ్చిపోయేటట్టు ఉందండి అన్నట్ట. ఇప్పుడు ఈ గ్రామాధికారి ఉట్టి పిసిన కొట్టు కదా, అందుకని వాడికి ఏం చేయాలో తెలియక ఒరే దీనికి మందు వేయించినా తగ్గదా అన్నట్టు. ఏం మందండి, చావడానికి సిద్ధంగా ఉందండి, దానికి మందు వేయించితే మందు ఖర్చులు కూడా వేస్టే కానీ చచ్చిపోతుంది కానీ బతకదన్నట్ట. వీడు అసలే పిసిని కొట్టు కదా ఈ గ్రామాధికారి. ఇప్పుడు ఆవు చావడానికి సిద్ధంగా ఉంది, దీన్ని బతికించలేము. డాక్టర్ గారిని పిలిపించామంటే వాడు బాగా 10 రూపాయలు లాగేస్తాడు. శవాలకు కూడా వైద్యం చేసే డబ్బులు అయ్యే డాక్టర్లు కొంతమంది ఉంటారు కదా, దీన్ని కనుక మనం పట్టుకెళ్ళామంటే వాడు వచ్చి డబ్బులు అవుతాడు, డబ్బులు పోతాయి తప్ప ఇది బతకదు. ఇప్పుడు నా పని ఏమిటి, చచ్చిన తర్వాత దీన్ని శ్మశానానికి ఇడ్చికెళ్ళడానికి అయ్యే ఖర్చు 10 రూపాయలు తగ్గించుకోవాలి ఎలాగా అనుకున్నట్టు వాడు. ఈ చచ్చిపోయిన ఆవుని శ్మశానానికి ఇడ్చేవాలంటే 10 రూపాయలు అవుతుందండి. అందుకని ఈ 10 రూపాయలు ఎలా మిగిల్చుకోవాలని ఆలోచించాడు వాడు. ఆలోచించి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. సరిగ్గా ఈ వేద పండితుడు కనబడ్డాడు, ఈ పురోహితులు వారు కనపడగానే బైసర మధ్య అనుకున్నాడు వీడు. ఏమండో ఈ పంతులు గారు పండితుల వారు ఇలా రండి అన్నట్ట. వెంటనే ఈ పండితుల వారు కళ్ళు బెయిర్లు కమ్మి అలా ఉండిపోయాడు కాసేపు. ఎందుకని ఈ ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఎప్పుడు పిలుపు రాదు, వీడి జన్మలో ఎప్పుడూ రమ్మనలేదు, అటువంటిది రమ్మన్నాడే విట్రా అని ఆయన తెల్లబోయి నన్నేనాండి అన్నట్టు ఇలా బుర్రగొక్కుని నిన్నేను అయి రావోయ్ అన్నాడు. సరే వచ్చాడు పాపం గ్రామాధికారి కదా అని. అయ్యా గ్రామాధికారి గారు, ప్రెసిడెంట్ గారు, ఏమిటండి పని అన్నట్ట. నీకు గోదానం చేద్దాం అనుకుంటున్నాను అన్నట్ట. వెంటనే డామని మళ్ళీ పడిపోయాడు. ఈ దౌర్భాగ్యుడు ఉట్టి పిసిరు కొట్టు ఎర్ర ఏగానే చూపించాడు, ఎంగిల్ చేయి కూడా నాగుతాడు. ఎంగిల్ చేయి నాగిన తర్వాత అప్పుడు కాకిని ఇలా అంటాడు, ఎందుకంటే చేతుకున్న మెతుకు దాని మీద పడితే తింటుందేమో అని. ఎంగిల్ చేత్తో కాకిని కొట్టనివాడు గోదానం ఉంటున్నాడు ఏమిట్రా బాబు అనుకుని, ఇది కళా నిజమా అని ఒకసారి గిల్లుకుని, అబ్బా బాధ కలుగుతోంది ఇది నిజమే అనుకుని, అయ్యే ప్రెసిడెంట్ గారు ఈ మీకు ఎంత సద్బుద్ధి కలిగిందండి, నిజంగా ఇది పర్వదినం అండి అని పొంగిపోయి, రేపు ఏకాదశి అండి, రేపు వచ్చి దానం పుచ్చుకుంటాను అన్నట్ట. రేపటిదాకా కుదరదు, ఈ క్షణంలో దానం చేస్తాను, పుచ్చుకుంటావు లేకపోతే ఇంకోటికి ఇచ్చేయను అన్నట్ట. అసలు నీకు దానం చేయాలనే కోరిక రావడమే ఏకాదశి రే బాబు, అలాగే చేసి అన్నాడు ఈయన. అప్పుడు ఆయన పక్కన ఉన్న ఇలాంటి వాడిని పిలిచి, ఏమంటే లింగయ్య గారు, రంగయ్య గారు, హరిప్రసాద్ గారు రెండని పిలిచి, మీ అందరి ఎదురుగుండా ఈయనకి గోదానం చేస్తున్నాను అని కాసి నీళ్ళు ఎట్టుకొచ్చి, గోదానం తుభ్యమహం విప్రాయ సంప్రదదే ఏదన్నామమ్మ అన్నట్టు నీళ్లు చేతిలో పోసి. పాపం వాళ్ళంతా సాక్ష్యం ఉన్నారు సరే అని అన్నారు. అంటే ఎవరికేం తెలుసు మరి, పాపం వీళ్ళు అమాయకులు అలాగా. అందుకని అందరూ అన్నారు, ప్రెసిడెంట్ గారు దానం చేస్తున్నారు, ఈ పండితుల వారి జన్మధన్యం అయిపోయింది, ఈయన మహానుభావుడు కాబట్టి ఈయన మొహం చూసి దానం చేశాడు అని పైగా పొగిడారు ఈయన్ని. ఆయన కూడా ఆనందంతో ఈ ఊళ్ళో ఆయన దగ్గర నుంచి రూపాయి పుచ్చుకుని వాడు ఉన్నాడు, నేను పుచ్చుకున్నాను అనుకున్నాడు ఈ అమాయకుడు పాపం. సరే ఈయన్ని తీసుకెళ్ళి లోపలికి, ఇదిగోనండి ఆవు మీకు అన్నట్ట. మళ్ళీ పడిపోయాడు ఈయన డామ్మని. ఆవు చావుకి సిద్ధంగా ఉన్నట్టుందంటే నేనేమన్నా బతికున్నామన్నానా, ఆవు చచ్చిపోయేలా ఉంది కాబట్టి నీకు దానం చేశాను, నాకు సంబంధం లేదు, ఇందరెదురుగుండా నీకు దానం చేశాను, దాని ఖర్చులు ఇదే అన్నట్ట. ఈ దౌర్భాగ్యుడు దానం చేస్తానన్నప్పుడే నేను అనుమానించాలి, ఎంత చదువుకుని మోసపోయాను అనుకున్నాడు ఈయన. అనుకుని ఆవు దగ్గరకు వచ్చి చూశాడు. ఆ మహాత్ముడు చెప్పాను కదా, మీరు వేద పండితుల్ని పురోహితుల్ని తక్కువగా అంచనా వేశారా, బోల్తా కొడతారు పైకి ఇలా కనపడతాం, మేము విజృంభించామంటే మా ముందు ప్రపంచం బాగా తెలిసిన బ్రాహ్మడు అంటే అటువంటిది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈయన ఆవు దగ్గరికి వచ్చి చూశాడు. చూసి చూడగానే ఆయనకు అర్థమైపోయింది, దీనికి వేదంతో పాటు ఆయుర్వేదం కూడా వచ్చు. ఆయన వెంటనే ఆ దొడ్డంత వెతికాడు, దొడ్లో ఒక వేరు ఉంది, ఆ వేరు పీకి దాని పసరిలు అరగదీసి ఆవు ముక్కుల్లో నోట్లో వేసేట. ఇంతకీ ఆవుకి ఏం రోగం కాదు, కొంచెం కఫం అడ్డం పడి చచ్చేటట్టుంది, ఇంత కఫం అడ్డుపడింది. ఈ ముక్కులో ఈ పసరు పోయిగానే ఈ నోట్లోనూ హచ్చి అని తుమ్మిందిట, శ్లాష్మం తెగి బయటకు వచ్చింది, తక్కువ లేచి నిలబడింది, అది ఆరోగ్యంగా లేచి నిలబడింది. ఆ తర్వాత ఇంకా 17 బతికింది, ఇంక రోజు 2 పొట్ల 2 ఆర్లు 12 లీటర్లు ఇచ్చింది. ఇంతకీ ఇక్కడ జరిగిన కొసమరిపోయాడు చెప్పనా, హచ్చి అని ఆవు లేచింది, ఢామ్మని శబ్దమైంది, పక్కన ప్రెసిడెంట్ గారు పడిపోయారు. గ్రామాధికారి పడిపోయి ఇలా నాలిక బయటట్టుకుని అన్నట్ట, పెనాలసిస్ వచ్చేసింది దానికి. అయ్య బాబోయ్, 12 లీటర్లు రోజు ఇచ్చే పాలిచ్చే ఆవుని దానం చేశా, ఈ రూపాయి ఖర్చు పెట్టి వైద్యం చేయించితే ఆవు దక్కేది, అన్యాయంగా ఆయనకి ఇచ్చేశాను అని పడిపోయి లేవలేదు పోయాడు ఆయన. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అప్పటి నుంచి హిందీలో మరీ గాయి బామన్కే హాత్ అంటే చచ్చిన ఆవుని బ్రాహ్మడికి దానం చేయాలి ఒక సామెత పుట్టింది. కొంతమంది దౌర్భాగ్యం ఏం చేస్తారంటే మంచివి చూస్తూ చేయలేక ఇలా అంటగడతారన్నమాట. అలా అంటగట్టినప్పటికీ కూడా దానిని బాగు చేసుకునే శక్తి కలిగిన మహానుభావులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఒకనొకనాడు యమధర్మరాజు గారికి పాసిపోయిన వస్తువులు పెట్టేదిట. ఇలాంటి వస్తువులు సాధారణంగా పని వాళ్ళకు కూడా పెట్టకూడదు, మనం ఉపయోగించనివి, మనం తినడానికి ఉపయోగించనివి, కుళ్ళిపోయినవి, కంపొచ్చినటువంటివి, అటువంటి వాటిని కనీసం కుక్కలకు కూడా వేయకూడదని శాస్త్రం చెబుతాం తెలుసా. వాటంతటా ఇష్టపడితే పెంట మీద వేస్తే తినచ్చేమో కానీ కావాలని నీచ జంతువులకు కూడా వ్యర్థ పదార్థం పెట్టద్దు, వీలున్నంత వరకు పెడితే మంచి పదార్థం పెట్టు, లేకపోతే పెట్టకు అని శాస్త్రం చెబుతుంటే మహాత్ముడైన యముణ్ణి పిలిచి అతనికి కుళ్ళిపోయిన ఆహార పదార్థం పెడితే అతను తట్టుకోలేక నువ్వు నిజంగా ఈ నా తల్లివేనా అని ధిక్కరించాడు. దాంతో ఆవిడ కొళ్ళు మండింది, నోరు మూసు కూర్చో ఏం పెడితే అది తిను అన్నది. మనువది ఎదిగియునేమియునక ప్రశాంతి మెయ్యనుండ యముడు ఉత్కట రజో గుణుడై ఆసతి తన్నగ తన పాదం వెత్తి మాని తద్దయు శాంతి. మనువు ఇదంతా చూస్తున్నాడు, వైవస్వతుడు, శాంత స్వభావుడు, జ్ఞానమెరిగినవాడు, ఔచిత్యమెరిగినవాడు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు. అందుకే ఈ కుళ్ళిన పదార్థం పెట్టినా తినలేదు తప్ప ఏం మాట మాట్లాడలేదు, కిక్కును మనలేదు, స్పందించలేదు. యముడు ప్రారంభావస్థలో కొంచెం కోపస్వభావం కలిగిన వాడు, ఎంత ధర్మాత్ముడికైనా అధర్మమును చూచినప్పుడు కోపం వస్తుంది, అధర్మం సహించడానికి. కొంతమంది లక్షణం అధర్మమును చూస్తే సహించకుండా ఉండడం. అధర్మాన్ని మనం సహిస్తూ కూర్చుంటూ ఉంటే అది కూడా పాపమే తెలిసిన ఒక వ్యక్తి సత్యం పలకటం లేదు, చెయ్యడానికి పని చేస్తున్నాడు, అప్పుడు మనకెందుకు, మనకి దీనివల్ల ఏమైనా ప్రమాదం వస్తుందేమో, దాని మీద స్పందిస్తే మనకేమైనా కొంప ములుగుతుందేమో అని స్పందించకపోతే అది మన పతనమునకు హేతు అవుతుంది. భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సూక్తది, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడవారినదైన యవస్థ దక్షుల వారలు పేట చేసినది వారల చేటుకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు, ధర్మం అధర్మం వల్ల నాశనమైపోతున్నప్పుడు నాకెందుకు వచ్చిందిలే, దీన్ని రక్షించడానికి మనం పూనుకుంటే మన ఆస్తులకి ప్రమాదమేమో, ఆయన్ని బహిష్కరించినట్టే మనని కూడా నగరం నుంచి బహిష్కరిస్తారేమో అని కిక్కును మనకుండా ఊరుకుంటే ఈ సత్యధర్మాలను రక్షించడానికి దేవుడు ఎలాగో ఉంటాడు, కానీ నువ్వు ఊరుకున్నావు కిక్కురు మనకుండా, అందువల్ల నేను నెత్తురు కొక్కునేలా చేస్తానన్నాడే. సత్యానికి అధర్మానికి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు, ధర్మాధర్మ యుద్ధం, సత్యాసత్య యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు స్పందించాలి. ఈ మధ్యన చాలామందికి పిరికితనం ఎక్కువైపోయింది, అందులో ముఖ్యంగా మనవాళ్ళకి, ఈ హిందువులకి ఈ పిరికితనం ఎక్కువ అనమాట. ఈ పిరికితనం ఏం చేస్తాడు, వాడెవడదో మనకెందుకు వచ్చిందిలే, ఇవాళ ఆయన గెంటేసిన వాడు మనం మాట్లాడితే మనకి ఎంటుతాడు మనకుంటాడు. నీ బోడి ఆస్తి కోసం ఒక నాస్తికుడిని ఎదుర్కోకపోతే నువ్వు నాస్తి అవుతావు, నీకు తగిన శాస్తి జరుగుతుంది. ఇంతవరకు నువ్వు సంపాదించిన ఉపాస్తి అంతా ఎగిరిపోతుంది, నీ తపశ్శక్తి అంతా నశించిపోతుంది. కాబట్టి ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, బాబోయ్ 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 అనకండి, అన్నిటికీ భయపడకండి. భయం అనేది అత్యంత హేయమైన వస్తువట. అందుకే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని అర్జునుడికి కృష్ణుడు బోధించాడు. హృదయ దౌర్బల్యం, ఈ మానసికమైన భయం ఉందే, ఈ దుర్బలత్వం, ఇది అల్పం, నీచం, క్షుద్రం అన్నాడు. అది దాన్ని విడిచిపెట్టు, ఎప్పుడైనా ధర్మం కోసం ధైర్యంగా నిలబడాలన్నమాట. అలా నిలబడకపోతే మాత్రం ప్రమాదం. అయ్యి ఎందుకు వచ్చింది తలనిప్పండి, మనకెందుకండి, మనం స్పందించకుండా ఊరుకుందాము అనుకుంటే అది తాత్కాలికంగా నీకేమైనా సుఖం కలిగించేవో కానీ చెట్టు చివరికి నేను నాశనం చేస్తుంది. నువ్వు ఎంతకాలం బతుకుతావు ఒకసారి ఆలోచించు. ఈ స్పందించని దౌర్భాగ్యుల్ని నేను చాలాసార్లు అడిగాను. వాడి కోసం మనం స్పందిస్తే మనకు నష్టం వస్తుంది అనుకునేవాడివి, నష్టం వస్తే నిన్ను ఎవడని ఆపగలడా, పో అని ఉట్టి కట్టుకుని నూరేళ్ళు బతుకుతావా, ఇవాళకపోతే రేపేరే పోతావు. ధర్మం కోసం వెళ్ళిపోయావనుకో అప్పుడు నీకు ఇహపరాలు రెండూ వస్తాయి. కాబట్టి ఈరోజు నుంచి ఈ శరీరం ధర్మరక్షణ కోసం వినియోగించండి. ఎక్కడైనా అధర్మం జరుగుతుంటే తప్పక ఎదుర్కోండి, అధర్మం కోసం కోడై కొయ్యండి, గొంతెత్తి అరవండి. ధర్మం కోసమే, అధర్మాన్ని నాశనం చేయడం కోసం అరవండి. మళ్ళీ అధర్మాన్ని పెచ్చు పెంచడానికో, ధర్మ నాశనమునకో మాత్రం స్పందించకండి. పనికి మాలిన వాటికి స్పందిస్తున్నాం మనం, ఎందుకు చిన్న చిన్న కులాల కోసం కొట్టుకుంటున్నాం, కానీ ఈ కులాలన్నీ కలిసిన ధర్మం కోసం, మతం కోసం కొట్టుకోవటంలా. ధర్మరాజు అలాంటి వాడు కనుక, యమధర్మరాజు అటువంటి వాడు కనుక, ఇది అధర్మం, ఈ తల్లి ఇలా చేయకూడదు, కుళ్ళిన పాచిన పదార్థం పిల్లలకి పెట్టకూడదు అని వెంటనే ముందు కోపంతో కాలెత్తాడు, తనడానికి ఎడంకాలెత్తాడు. మళ్ళీ అంతలోనే జ్ఞానోదయం అయ్యింది, ఎంత పొరపాటు ఇది, ఎంత కోపం వస్తే మాత్రం, ఎంత చెడ్డ పదార్థం పెడితే మాత్రం తల్లి మీదకి కాలెత్తడమా అని టక్కన ఎత్తిన కాలు తన్నట్ట, తన పాదం వెత్తి మానే కాలెత్తాడు, టక్కన వెనక్కి తీసుకున్నాడు, శాంతం వహించాడు. కానీ ఈలోపే ఆవిడ కోపం వచ్చింది, ఛాయాదేవి కదా ఆవిడ. అందుకని బహుశా నేను అనేది ఈ కథ చదివే ఆ ఛాయాదేవి గారికి ఆ పాత్రలు ఇచ్చారేమో. ఆవిడ కూడా అలా గయ్యాడి పాత్రలు వేసేది పాప. ఆవిడ ఉత్తమరాలు చాలు అనేదానికి. పేరు ఛాయాదేవి కానీ మనకి సినిమాల్లో గయ్యాడి పాత్రలు వేసిన ఇద్దరు ఉన్నారు బాగా, సూర్యకాంతం ఛాయాదేవి. మీరు ఇక్కడ చూడండి, ఈవిడికి సూర్యకాంతమే అంటే సంధ్యాదేవి, ఆవిడికి ఛాయాదేవి, ఇద్దరు సూర్యుడి భార్యలు ఇవ్వడానికి. ఆ పేర్లు వచ్చే ఇద్దరికి గయ్యాడి పాత్రలు ఇచ్చారు. సూర్యకాంతము సూర్యుడి యొక్క కాంత అయిన ఛాయాదేవిలాగా ప్రవర్తించే పాత్రలే పొందింది. ఛాయాదేవికి ఆ పాత్ర వచ్చాయి. కానీ ఇద్దరికీ మనస్థలం మంచిదండి. నేను ఎరుగుదుడుగా కూడా చెబుతున్నాను, చిన్నప్పుడు అనుకోకుండా మా నాన్నగారితో పాటు అప్పుడప్పుడు కొంతమంది ఉత్తముల దగ్గరికి వెళ్ళేవాడిని. అందులో కంచి పరమాచార్యుల వారికి మా నాన్నగారికి అవినాభావ సంబంధం. పరమాచార్యులు నడిచే దేవుడు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మా నాన్నగారు కంచి వెళ్ళినప్పుడల్లా అప్పుడప్పుడు తీసుకెళ్లేవారు. కొంతమంది ఉత్తములైన రచయితలతో ఆయనకు బాగా ఆత్మీయ సంబంధం ఉండడం వల్ల వెళ్ళినప్పుడు చూశాను. వెళ్ళిన వాళ్ళందరికీ బూరెలు, గారెలు, ఇడ్లీలు ఇవే చేసి పెడుతూ ఉండేది సూర్యకాంత. ఆవిడ యావత్ జీవితం ఆవిడ ఆస్తి అంతా ఇతరులకి తిండి పెట్టి ఆస్తితోటి పెద్దగా దాచుకోకుండా వెళ్ళిపోయింది. ఆవిడకి పిల్లలు లేరు, ఎవరు లేరు, ఉన్నదంతా అందరికీ పెట్టేసేది. ఏ రోజు సంపాదన ఆ రోజు అందరికీ పిండి వంటలు చేసి పెట్టేసేది. తెలుసా ఆవిడ, ఆవిడకి పిండి వంటలు చేయడం బాగా వచ్చు. మరి అదేం కర్మయోగ సినిమాలోనేమో కోడలు చితకొట్టి కూతుర్ని చితకొట్టి వంట చేయించుకునే పాత్ర ఇచ్చారు. ఆవిడ వేసినంత బాగా బూరెలు కానీ, గారెలు కానీ, బొబ్బట్లు కానీ ఇంకెవ్వరూ వేయలేదు. అంత ఉత్తమురాలు పాపం. అలాగే ఛాయాదేవి, ఆవిడ అంతే. వచ్చిన డబ్బంతా ఇతరులకి కొబ్బరి బొండాలు, కూల్ డ్రింకులు ఇవ్వడానికి, నిమ్మకాయ నీళ్లు కలిపి ఇవ్వడానికి, ఆ మజ్జిగ ఇవ్వడానికి వాడేదండి. నేను కొంతమందిని పొగిడి తీరాలి, పొగడకపోతే కూడా పాపం అనమాట. నేను చూశాను కాబట్టి చెప్తాను. ఛాయాదేవి అని ఆవిడ, ఆవిడ సంపాదనలో సగ భాగం ఇతరులకి డ్రింకులు ఇవ్వడానికి వాడేది. అవి కూడా పరిమాణ డ్రింకులు కాదు, కొబ్బరి బొండాలు తేవడము, ఓ 100 తీసుకొచ్చే అనేది, లేదా ఓ పెద్ద గుండిగ నిండా మంచి మజ్జిగ చిక్కని మజ్జిగ పట్టుకొచ్చి అందరికీ మజ్జి పెట్టేది. కాకపోతే అసలు ఛాయాదేవి మాత్రం, సూర్యుడి యొక్క రెండవ భార్య మాత్రం ప్రారంభ కాలంలో కొంత గయ్యాడి. అందుకే పళ్ళు పటపట కొరికి, ఏమిరా తల్లినైన నా మీదకి నువ్వు కాలెత్తుతావా, దీనికి తగిన శిక్ష అనుభవించు అని వెంటనే ఏమన్నది. తావైతన్ మహదాశ్చర్యం గురుపత్నినైన నన్ను కరమ వినీతిమి తన్నగా నెత్తిన నీ చరణంబు రయంబున తెగి ధరబడుగా కని శపించి తద్దయు నలుకను. తండ్రికి భార్యని, ఇక్కడ నీ తల్లిని అనలేదండో, గురుపత్ని అంది, తెలియకుండానే సత్యం తన్నుకు వచ్చింది. మీ నాన్నకి భార్య అంటారా నేను, గురువు అనే శబ్దమునకు తండ్రి అని కూడా అర్థం. మీ తండ్రికి నేను భార్యని, తండ్రికి భార్యని కనుక తల్లిని. అటువంటి తల్లి మీదకి నా మీదకి కాలెత్తుతావా, ఎత్తిన నీ కాలు తెగి నేల మీద పడిపోగాక అని శపించింది. దాంతో యముడు హడిలిపోయి భయపడిపోయి పరుగు పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది, మాతా వాత్సల్యముత్సృజ్య శాపం పుత్రే ప్రయచ్చతి, ఈ లోకంలో ఏ తల్లి అయినా కోపంతో క్షణికోద్రేకంతో కుమారుడికి శాపం ఇస్తుందా. మా అమ్మ ఇవాళ నేనేదో కాలెత్తానని నీ కాలు తెగిపోవాలి అని శాపం పెట్టింది. నాకెందుకో ఈవిడ మా తల్లి కాదు అనిపిస్తున్నది. మనువు కూడా అదే చెప్తున్నాడు, నాకు ఇది తల్లి కాదని మనువు చెప్పుతున్నాడు. ఇది తల్లి కాదు మనకి అని ఏనాడో మనువు చెప్పాడు, నేను నమ్మలేదు. యా ఎలాగే అంటావులే, ఒక్కోసారి అమ్మలకు కూడా బుద్ధులు మారతాయి. మొదట్లో మనం పుట్టాం, కొంచెం ఆలస్యంగా ఇంకో ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆలస్యంగా పుట్టిన చిన్నపిల్లల మీద సహజంగా తల్లులకి మమకారం ఉంటుంది అనుకుని ఆవిడ కన్న తల్లి అని భ్రమించి ఇంతకాలం ఆవిడ ప్రేమలో ఉండిపోయాను. నేను ఆవిడ ప్రేమతోటే చూశాను. ఇవాళ మాత్రం ఆవిడ ప్రవర్తనని బట్టి ఈవిడ కన్న తల్లి కాదు అనిపిస్తున్నది. ఈ ప్రపంచంలో ఏ తల్లి చెయ్యని అపచారం ఇవాళ నాకు మన తల్లి చేసింది. నేను కాలెత్తితే ఆ మాత్రానికి ఆగ్రహించి నీ కాలు తెగి నేల మీద పడిపోవాలని చెప్పిస్తుందా, ఇంత కీడు చేస్తుందా అనగాని ఈయన తెల్లబోయి వెంటనే భార్యను పిలిచాడు. దగ్గరికి పిలిచి యగాదిగా చూశాడు. మహాత్ముడు కదా, ఆయనకి అర్థమైపోయింది. నువ్వెవరివే, నిజం చెప్పు, నా భార్య సంధ్యాదేవి ఏమైందని అడిగట. ఆవిడ కంగారు పడి, అదేంటంటే అలా అంటారు, ఇన్నాళ్ళుగా నాతో కాపురం చేయట్లేదా, ఈ సావర్ణి పుట్టలేదా, ఈ తపతి పుట్టలేదా, శని పుట్టలేదా అన్నది. కానీ వీడు ముగ్గురు కూడా పుట్టలేదు అనలేదు. అక్కడ దొరుకుతారు ఎవరైనా. ముగ్గురు కొడుకుల్ని మీ ద్వారా కనలేదు అనగానే ఇప్పుడే అర్థమైంది విషయం. ముగ్గురిని కన్నానంటున్నావు తప్ప అంతకు పూర్వం ముగ్గురిని కన్నాను అనలేదు. కాబట్టి ఇంత పూర్వం కన్న ముగ్గురు నీ పిల్లలు కాదని, ఈ పిల్లలే నీ పిల్లలని నువ్వు చెప్పకుండానే ఒప్పుకున్నట్టయింది, తప్పొప్పుకుని నీవెవరో చెబుతావా లేక శాపం పెట్టనా అన్నాడు ఆయన. లేదండి, నేను విశ్వకర్మ కూతుర్నేనండి, సంజ్ఞనండి అంది. వచ్చి వెరిదానా, భగవంతుడి దగ్గర కూడా బొంకులు ఎందుకు, విషయం చెప్పు, నువ్వెవరివి, ఇదిగో ఇప్పుడే శాపం పెట్టడానికి సిద్ధం అవుతున్నాను. నేను శాపం పెట్టానా, భస్మం అయిపోతామని కానీ వద్దండి బాబు, వద్దు బాబు, ఎందుకు వచ్చింది. నేను సవర్ణను, సవర్ణ అంటే నీడ అని అర్థం. అసలు సావర్ణి అనే పేరు ఎలా వచ్చింది? సవర్ణకి కొడుకు గనక, సవర్ణ అంటే అదే రూపము, నీడ ఛాయ అన్న సవర్ణ అన్న నీడ అని అర్థం. సవర్ణ సవర్ణాయాహ పుత్ర సావర్ణిహి, సవర్ణ యొక్క కొడుకు గనక సావర్ణి అన్నారు ఆయన. నేను సవర్ణనండి, నీడనండి, నాకు ప్రాణం పోసింది, మీకు అంటగట్టి వెళ్ళింది, అప్పటికే నేను చెప్పాను మన భర్తకు అనుమానం వస్తుంది, నమ్మడేమో అంటే ఆయన నమ్ముతాడులే అన్నది. అప్పుడు నేను ఆమెకు ఒక మాట ఇచ్చాను, నన్ను భర్త పిలిచి తిట్టి శపిస్తానన్నప్పుడు మాత్రమే నిజం చెబుతానని, ఇప్పుడు నువ్వు శాపం పెట్టడానికి సిద్ధమయ్యావు గనక సత్యం చెప్పాను, లేకపోతే చెప్పేదాన్ని కాదు అనగానే ఆయన తెల్లబోయి, నిన్నెందుకు శపించటం, నీ తప్పే ఉంది, నేను ఎంతో ప్రేమించిన నా భార్యే నన్ను తట్టుకోలేక వదిలేసిపోయింది, మధ్యలో నీ దోషం కాదు, నువ్వు ఇక్కడే ఉండు, ఆవిడ్ని పట్టుకొస్తాను అని మహావేగంగా దివాకరుడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళాడు. మామగారు అన్నాడు, ఏమల్లుడు అమ్మాయి లేకుండా ఒంటరిగా వచ్చావంటే, ఆహాహా మామగారు అంటే మీరు, అమ్మాయి వచ్చేసి ఎంతకాలమైనా ఇంకా మీకు తెలియలేదా, మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందిట్టుగా అన్నాడు ఆయన. నా ఇంట్లో ఎక్కడుంది ఆయన, రావడం వచ్చింది, ఒక ఏడాది ఉన్నది, ఆ తర్వాత ఇక్కడ ఉండడం తప్పని నీ దగ్గరికే పొమ్మన్నాను, నీ దగ్గరికి రాలేదా అంటే రాలేదండి అని తెల్లబోయాడు ఈయన. నీ దగ్గరికి రాక నా దగ్గర రాలేక ఏమయ్యింది అబ్బా, సరే అదో పక్కన పెట్టు, అసలు ఇంతటికీ మూల కారణం నువ్వు, ఇంత తేజస్సుతో ప్రచండ కిరణాలతో తగలబెట్టేస్తూ ఉంటే లోకాలని ఎవరు మాత్రం నీ దగ్గర ఉంటారు, నువ్వు ఉత్తముడివి, తేజస్శాలివి, పరమకాంతి స్వరూపుడివి, ఈ కాంతిని భార్య దగ్గర కొంత ఉపసంహరించుకోవాలి, అలా ఉపసంహరించుకోకుండా భార్య మీద కూడా కోపం చూపిస్తే ఎలాగా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ కాంతిని కొంత తగ్గించుకో, కాంతి బాగా ఉన్నప్పుడు నేను ఆవిడికి నచ్చ చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చినా నీతో కాపురం చేయదు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోతుంది, అందువల్ల నువ్వు నా మాట విని నీ కాంతిని ఉపసంహరించుకో అనగా ఆయన, ఈ కాంతిని ఉపసంహరించుకోవడం నా వల్ల కాదు, ఎందుకంటే మహాత్ములకు ఉన్న శక్తిని వాళ్ళంతటా వాళ్ళు తగ్గించుకోలేరు, భక్తులు తగ్గించవచ్చు, నువ్వు నాకు మామమే కాదు నా భక్తుడివి, నీవే నీ ఉపాసనా బలంతో నా శక్తిని తగ్గించన్నట. ఇంత సూర్యభగవాను ఆయన ఏం చేశాడో తెలుసా, ఓ మంచి మంత్రం చదివి ఆయన ఒక గోళం కింద మార్చాడు, ఓ చిన్న బింబం కింద మార్చాడు, గుండ్రంగా ఉండే వస్తువుగా మార్చి ఈ వస్తువుని ఓ చట్రంలో బిగించాడు, ఈ చట్రం దగ్గరకు ఒక సాన పట్టుకొచ్చాడు. అంటే మీరు ఎప్పుడైనా ఇనుము ఉంటుంది చూసారా, తుప్పు వదిలించడం కోసం సాన దగ్గరికి తీసుకెళ్ళి బర్రును అరగదీస్తారు, అలా పరమాత్మని కూడా తన ఉపాసనా బలంతో బింబంగా మార్చి ఓ సాన పట్టుకొచ్చాట. ఇది లౌకికమైన సాన కాదు, ఉపాసనా బలం, దీనికి ఆదిత్యోపాసన అని పేరన్నమాట. దీనిలో ఉన్న మంత్రమే గాయత్రిలో కూడా ఉంటుంది, తత్సవితుర్వరేణ్యం అనే మంత్రం చదవగానే ఒక ఇనప వస్తు సాధన వస్తుంది, దీనికే సాన అని పేరు. ఈ మంత్రంతో సూర్యుడిని గర్రు గర్రును గీకేట, మంత్రబలం వల్ల ఏమైంది, సూర్యుడిలో ఉన్న కిరణములు ఓ 90% బయటకు వచ్చాయి, 90% బయటకు వచ్చేసాయి, ఇంకా 10% ఉంచాడు. ఇప్పుడున్న సూర్యుడు కేవలం ఒకప్పుడు సూర్యుడితో పోలిస్తే 10% మాత్రమే ఉంది కిరణం, పూర్తిగా ఆ 100 కిరణములు కూడా ఆయన దగ్గర ఉండుంటే ఇవాడ మనం ఏమయ్యేవాడో ఆలోచించుకోండి, ఇప్పటికే బాగా 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 అంటోంది. మధ్యాహ్నం పూట నిద్రపోవాలంటే మనుషులు గిదగిదలాడిపోతారు.